ఆనందంతో దాన ధర్మాలు చేశాడు. చిత్రం ఏంటంటే ఈ ఉత్తరం వచ్చిన రోజే దొడ్లో ఆవు కూడా ప్రసవించింది. పండు ఆవుకి పెట్టిందిగా వాళ్ళ ఆవిడ. నిజంగా కొడుకు బంగారుపు రంగులో మిసమిసలాడిపోతున్న కొడుకు పుట్టాడు. ఆత్మదేవుడు ఆనందపడిపోయి అక్కడ నా భార్యకి కుమారుడు పుట్టాడు, ఇక్కడ ఆవుకి కొడుకు పుట్టాడు, అక్కడ కొడుకు నేరేడు పండులో ఉంటే ఇక్కడ కొడుకు నిజంగా బంగారుపు రంగులో ఉన్నాడు ఆహా అనుకుని ఆ కుర్రాన్ని పరిశీలించి చూశాట. కుర్రాడు అచ్చం మానవుడే, ఆవు లక్షణాలు లేవు, ఒక్క చెవులు మాత్రం ఆవు చెవులతో పుట్టాట. అందుకని గోకర్ణములతో పుట్టడం వల్ల ఈ కుర్రాడికి గోకర్ణుడు అని పేరెట్టారు. ఆ తర్వాత తన కొడుకుని తన మరదల కొడుకుని తెచ్చుకున్నాడు ఆయన. తన కుమారుడిగా భావించి మరదల కొడుక్కి దుందులి పేరు మీదుగా ధుంధుకారుడు అని పేరు పెట్టాడు. ఆ కొడుక్కేమో ధుంధుకారుడు అని పేరు పెట్టాడు. గోపుత్రుడికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. ఇద్దరికి సమానంగా ఏమాత్రం తేడా లేకుండా ఉపనయనాదులు చేశాడు, వీళ్ళని పెంచాడు, గురుకులాలకి పంపాడు. ఈ కుర్రాడు పెద్దాడయ్యే కొద్దీ ఈ ధుంధుకారుడు చిన్నప్పటి నుంచి వ్యసనపురుడయ్యాడు. వేదం బదులు జోదం, సంధ్యావందనం అంటే సంధ్యావందనం చేశానని వాటి ఎందుకేమిటి, వేశ్య ఒకటి ఉండేది సంధ్యాని, సంధ్యా అనే వేశ్యకు వందనం చేసి ఇదే సంధ్యావందనం అనేవాడు. తాగుడు, వేట, దొంగతనం, జ్యోతం, ఒకటేమిటి, సకల వ్యసనాలు వాడికి పుట్టుకతో వచ్చాయి. మహానుభావులు ఉంటారండి కొంతమంది. రోజు రోజుకి తల్లిని తండ్రిని కొట్టడం, డబ్బులు పట్టుకోవడం, నానాహింస పెట్టేశాడు వాడు. బయట ప్రపంచంలో వాడికి అపకీర్తి వచ్చింది, ఈ తండ్రికి బాధ కలిగింది. ఆవు కన్న పుత్రుడు గోకర్ణుడు మాత్రం సకల వేదాలు శాస్త్రాలు పురాణాలు చదువుకున్నాడు, చిన్నప్పుడే పండితుడైపోయాడు. 16 ఏళ్ళు వచ్చేనాటికి దుందుకారుడు పరమ నీచుడుగా, త్రాష్టుడిగా, మదనష్టుడిగా, నికృష్టుడిగా, భ్రష్టుడిగా పుట్టగా గోకర్ణుడు మాత్రం అత్యుదీర్ణ స్వరూపుడు అయిపోయాడు, మహాకాంతి స్వరూపుడు అయ్యాడు. క్రమక్రమంగా ఈ తండ్రిని కొట్టి డబ్బులు పట్టుకుపోవడం, దొంగతనాలు చేయటం, ఇవన్నీ తండ్రి తట్టుకోలేక పోరోదని ఆత్మదేవుడు గోకర్ణుడి దగ్గరకు వచ్చి, గోకర్ణ, నిన్నెప్పుడు గోపుత్రుడు అనుకోలేదు, స్వపుత్రుడు అనుకున్నాను, నా కొడుకులో చూశాను, చూసావా నా కన్న కొడుకు యొక్క వ్యసనాలు, వాడి వల్ల ఒక పక్కన అప్రతిష్ట, డబ్బు పాడైపోతుంది, ఇవి కాక కొట్టి మరీ డబ్బులు పట్టుకుపోతున్నాడు నన్ను, మా ఆవిడ్ని, ఏం చేయమంటావంటే నాన్న నా మాట విను, భాగవతంలో దశమస్కంధం, ఇందులో దశమస్కంధం అన్నాడు చూడండి ఒకసారి, గోకర్ణోపాఖ్యానంలో మొత్తం భాగవతం కూడా అలా, తక్షణం మోక్షం పొందడానికి, దుఃఖం నుంచి విముక్తి పొందడానికి దశ 10వ స్కంధం చదువుకో, అది చదువుకుంటే బాగుపడతావు. ఇక్కడ అమ్మ మన మాట విందు, అమ్మ అంటే నాకు ఇష్టమే, కానీ అమ్మ కొడుకు మీద వ్యామోహంతో వాడిని సపోర్ట్ చేసి వాడి వ్యసనాలకు మూల కారణం అయ్యింది, ఆవిడ్ని బాగు చేయలేను, ఆవిడ్ని ఆ కొడుకుని వదిలి నాతో తీర్థయాత్రలకు వచ్చాయి, నేను నీకు భాగవతం దశమస్కంధం చెబుతాను, తీర్థయాత్రలు చేస్తూ భాగవతం విని తరించు అన్నాడు. ఎందుకని దశమస్కంధంలో అన్ని కృష్ణలీలలు, కృష్ణుడు పుట్టడం, అవతారం సమాప్తి చేయటం ఉంటాయి, అది వింటే తరిస్తావు అనగానే ఈ కుమారుడితో కలిసి ఆత్మదేవుడు తీర్థయాత్రలకు పోయాడు, పెళ్ళాన్ని కొడుకుని వదిలేసి. అలా వెడుతూ కొడుకు ద్వారా భాగవతం అన్నాడు. కొడుకును అలాగే పురాణం చెప్పేవాడు. తండ్రి మీలాగా రిటైర్ అయిన పెద్దల్లాగా కూర్చుని శ్రద్ధతో భాగవతం విన్నాడు. కొంతకాలం అలా తీర్థయాత్రలు చేయగా చేయగా పెద్దవాడైపోయి శరీరం విడిచిపెట్టేశాడు. ఇంకిక్కడ తండ్రి భయం పోయిందిగా, తల్లిని పీడించి కొట్టి రోజు ధనం పట్టుకుపోయి జోదం ఆడేవాడు వాడు. డబ్బులు అయిపోయాయి కొంతకాలానికి, ఇంట్లో ఉన్న డబ్బు అయిపోయింది, పొలాలు తగలెట్టాడు, ఇంకా బంగారం ఉంది బీరువాల్లో. మధ్యాహ్నం వస్తాను, ఆ బీరువా తాళాలు తీసి లోపలున్న నగలన్నీ నాకు ఇయ్యి, లేదా నీ సంగతి చూస్తాను, కొరివి పెట్టి నేను కాల్చి చంపేస్తానన్నాడు. కొరవి అన్నారు చూడండి అందరూ, అంటే తల్లిని కాల్చి చంపేస్తాను, వాతలు పెట్టి ఏడిపిస్తానన్నాడు. దాంతో ఆవిడ భయపడిపోయింది. ఈ దుర్మార్గుడు ఇప్పటికే తెక్కొట్టాడు, మోకాళ్ళ మీద కొట్టేసేవాట, చేతుల మీద కొట్టేవాట, రోజు కొట్టి 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 హింసించేవాట దుర్మార్గుడు. ఈ బాధలు పడలేకపోతుంటే ఇప్పుడు వాడు కాలు చంపేస్తానంటున్నాడుగా, దాంతో భయపడిపోయింది. ఇంకిక్కడ ఉండలేం, ఉంటే వీడు కాల్చి చంపేస్తాడు అనుకుని వాడు అలా బయటికి వెళ్ళి వచ్చేలోపు దొడ్లో నూతులు దూకి చచ్చిపోయింది. ఈ వేశ్యలు ఇంట్లో ఉన్నారు కొంతమంది, వాడు తీసుకుని పెట్టాళ్ళండి. వాడు చూసి ఓహో పరిగెత్తగా పరిగెత్తగానే లోపే ఆవిడ నూతిలో దూకి చచ్చిపోయింది. ఇంతలో కాసేపటికి దుందుకారుడు వచ్చాడు. ఏమయ్యా మీ అమ్మ ఎవరు చెబుతున్నా వినిపించుకోకుండా నూతిలో దూకి చచ్చిపోయింది అన్నారు వేశ్యలు. అంటే వాడు తండ్రి వెళ్ళిపోగానే వేశ్యలు ఇంట్లోనే పెట్టి మకం అక్కడే పెట్టేట్లేండి ఆ దుర్మార్గుడు. దాంతో వాడు తెల్లబోయి దౌర్భాగ్యురాలు చస్తే చచ్చింది, ఆ బీరువా తాళాలను ఇచ్చి చచ్చే బాగుండేది. ఆ బీరువాలు ఎక్కడున్నాయని వెతికాడు, బీరువా తాళాలు మాత్రం ఇవ్వలేదు, అటు కావాలనే తాళాలు ఇవ్వలేదు ఆడ. ఆ తాళాలను పగలగొట్టడం అడవల కాదు, పూర్వం చూశారండి ఇంత అంతలా ఉక్కు బీరువాలు కదటండి, అవి బాంబులు పెడితే పగిలేవి కాదు, అటువంటి బీరువాలు ఉండేవి. తెగతిట్టుకుని ఈ తల్లిని దిక్కుమాలడు పేరుగా దౌర్భాగ్యురాలు డబ్బివ్వకుండా చచ్చింది అని తిట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళేమన్నారు, దాన్ని తిట్టుకోవడం కాదు, మాకింత అన్నం పెట్టుకోవాలంటే డబ్బు కావాలి, ఏది డబ్బు అన్నారట, తెస్తానని వీళ్ళ కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు. ఇక చూడండి వీడు దొంగతనాలు ఒకటి కాదు, ఆడవాళ్ళని చంపాడు, మగవాళ్ళని చంపాడు, పండితుల్ని చంపాడు, చంపేయటం, మనుషుల్ని దోచుకురావడం. అడవిలో నాలుగు రోడ్ల కూడలు ఒకటి ఉండేది, వీళ్ళున్న ఊరికి దగ్గరలో ఒక అడవి, అడవిలో ఒక చౌరాస్తా ఉండేది, అక్కడ ఒక పొదలో మకాం పెట్టి ఆ చౌరాస్తా గుండా నాలుగు రోడ్ల జంక్షన్ గుండా వెళ్ళేటటువంటి జనాల్ని చావగొట్టి చెవులు మూసి చంపేసి హత్యలు చేసి ధనం దోచుకుపోయేవాడు. ఆడవాళ్ళైతే ఇక పొరపాట్లు కూడా క్షమించేవాడు కాదు వాడు, ఎందుకంటే మెడలో బంగారపు గొలుసులు వాళ్ళ దగ్గరే ఉంటాయి కనుక. గొలుసు ఎప్పుడు మరి సహజంగా ఎక్కువగా స్త్రీలే కదా పాపం వేసుకునేది. ఈ దుర్మార్గుడికి స్త్రీ హత్యా పాపం మీద కూడా ఏమాత్రం భయం లేదనమాట. ఇలా జనాల్ని చంపాడు. ఒకరోజున మాత్రం ఓ పెళ్లి గుంపును దోచుకుని బోలెడన్ని బంగారపు నగలు పట్టుకొచ్చి ఈ వేశ్యలకు ఇచ్చాడు. వేశ్యలకి భయం పట్టుకుంది, ఇప్పటికే రాజుగారికి వీడి గురించి తెలిసిపోయింది, ఇలా దొంగతనాలు చేస్తున్నాడని వీడి మీద నిఘా పెట్టాడు. రేపో మాపో భటులు వచ్చి ఇక్కడికి దాడి చేస్తారు, ఆ భటులకి కనుక ఇక్కడ ఈ నగలు కనబడ్డాయంటే హారి దొంగ, దొంగ నగలు పెట్టుకుని ఇంట్లో దొంగ కుటుంబంగా తయారవుతున్నావా అని వీడిని పట్టుకుపోతారు. వీడిని పట్టుకుపోతే పట్టుకుపోయారు, వీడితో పాటు ఉన్నందుకు మనల్ని కూడా వీడి దొంగతనంలో భాగస్వాములం అని భావించి పట్టుకుపోతారు. వీడికి మరణశిక్ష వేస్తారు, మనకి యావజ్జీవితం వేస్తారు, ఆడవాళ్ళకి ఉరి శిక్ష వేయరు కనుక. దాంతో మనం కూడా చస్తాం, ఎందుకు వచ్చింది వీడిని వదిలించుకుంటే మంచిది అనుకున్నారు. అనుకుని ఆ పూటబాటికి బాగా మత్తు మందు పెట్టి అన్నంలో వాడు హాయిగా నిద్రపోగానే మంచానికి కట్టేసి కర్రలతో రోకళ్లతో కొళ్ళ పొడి చంపారు. ఎంత కొట్టినా చావట్లేదట, మొండి ప్రాణం వాడు. తల్లిని చంపి దుర్మార్గుడు కదండి, తల్లి తల్లిదండ్రులు పీడించాడు, దొంగతనాలు చేశాడు, ఆడవాళ్ళని చంపాడు, ఈ పాపములు చేసిన వాళ్ళు అంత తేలిగ్గా చావరు, తీసుకు తీసుకు చస్తారు. అందుకే వీడిని ఎంత కొట్టినా చావడంలా. దాంతో ఇలా కాదని కాలిపోతున్న నిప్పులు, చింత నిప్పులు పట్టుకొచ్చి పై నుంచి కింద దాకా పోసేశారు వాడి మీద నిప్పులు పోసారు. భయంకరమైన నిప్పులు, ఎర్రని కణకణలాడుతున్న నిప్పులు పైన పోయిగా అవి క్రమక్రమంగా చర్మాన్ని ఎముకల్ని కాల్చి 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 చంపాయి. 4-5 గంటలు నిప్పుల్లో కాలి మూలిగి మూలిగి తెచ్చాట. ఎంతకంటే దుర్మరణం ఏమిటండి, చచ్చాడు చివరికి. వీడిని చావగానే ఈ శవాన్ని ఆ బొగ్గుల్ని తీసుకెళ్ళి నూతిలో పారేశారు. నగలన్నీ మూట కట్టుకుని, ఏమండి మీకు తెలుసు కదా దుందుకారుడి సంగతి, దొంగతనాలు మొదలెట్టాడు, దొంగతనాలకు ఎక్కడికో పోతున్నాడు, ఇటువంటి వాడితో కాపురం చేయటం ఎంత వేశ్యలమైన మాకు కుదరదు అని పక్క వాళ్ళకి చెప్పి ఆ రాత్రి ఆ ఇంటికి తాళం వేసి ఈ నగలన్నీ బుచ్చుని పారిపోయారు. వాడు దొంగతనం చేసి పట్టుకొచ్చిన నగలతో వెళ్ళిపోయారు, ఇంటికి తాళం పడింది. ఈ దుర్మార్గుడు దుర్మరణం పాలైపోవటం వల్ల పిశాచం అయిపోయాడు, భయంకర పిశాచం అయిపోయాడు. అయిపోయి నూతిలోంచి లేచి వాడి ఇంటి చూరు పుచ్చుకున్నాడు. పాపాలు చేసిన వాడు నరకానికి పోడు స్వర్గానికి పోడు, భయంకర పిశాచమై అల్లాడిపోతాడు. మామూలు పిశాచం కాదు, మంచినీళ్ళు ఆహారం ఈ రెండూ లభించని పిశాచం అవుతాడు. మన నీళ్లు వాళ్ళు తాగలేరు, మన ఆహారం వాళ్ళకి ఎక్కదు, వాళ్ళకి రక్తమే కావాలి, ఆ రక్తం దొరకదు. దాంతో అల్లాడిపోతారట వాళ్ళు, తిండి తిప్పలేక అల్లాడిపోతారన్నమాట. వీడు వాడింటి చూరులోనే మకాం పెట్టి రాత్రిపూట ఆ వీధిలోంచి ఎవరన్నా పెడుతుంటే అని అరిచేవాడు. ఒక్కొక్కప్పుడు పిశాచంగా, ఒక్కొక్కప్పుడు గొర్రెగా, ఒక్కొక్కప్పుడు ఇంకొక దయ్యంగా, ఒక్కొక్కప్పుడు బర్రెగా, ఇలా రకరకాల వేషాలతో భయపెట్టేవాడు. పిరికి వాళ్ళు ఎవరన్నా ఆ రుప్పులకి భయపడితే గుండెకి తచ్చిపోయేవారు, వాళ్ళని తినగలిగేవాట. ఎవడన్నా ధైర్యవంతుడు ఎవడ్రనువు అన్నావా హడిలి పారిపోయేవాట. పిశాచాలు ఎప్పుడు కూడా ధైర్యవంతులు ఏం చేయలేవండవు. ఈయన చెప్పిన ఈ పాపిష్టి పిశాచాలు అని ఉంటాయి, ఈ పిశాచాలు ధైర్యవంతుల్ని ఏమీ చెయ్యవు, భయపడిన వాడిని మాత్రమే గుండె బేజారయ్యేలాగా అరిచి ఆ బొబ్బలతో వాడికి హార్ట్ అటాక్ వచ్చేలా చేసి వాడిని చంపి వాడి మాంసం నెత్తురు తాగుతాయి. భయపడకపోతే ఏం చెయ్యవు. దాంతో ఊళ్ళో ఏమనుకున్నారు, ఈ దుర్మార్గుడు చచ్చిపోయినట్టున్నాడు, ధుందుకారుడు చచ్చిపోయి పిశాచం అయ్యాడు, అందరినీ బెదిరిస్తున్నాడు, పిరికి వాళ్ళు అటు వెళ్ళొద్దురా అన్నారు. పిరికి వాళ్ళు రావడం మానేశారు. అసలు పిరికి వాళ్ళు ఏంటండి, ఎవరూ రావట్లేదు. ఎప్పుడైనా ధైర్యవంతులు అటు వచ్చినా ధైర్యవంతులు వీడేం చేసేవాడు కాదు. దాంతో కొంతకాలానికి వీడికి తిండి లేకుండా పోయింది. అటు ఎవరైనా వెడితే వాళ్ళు భయపడితే వాళ్ళని చంపుకుని తినగలడు, ఎవరూ రారు, భయపడేవాడు లేడు. దాంతో వీడికి తిండి లేకుండా పోయింది. చివరికి వాడు అలా అల్లాడిపోయాడు. ఈలోపు వీడు చచ్చిపోయి పిశాచమైన వార్త, తల్లి చచ్చిన వార్త, ఇవన్నీ ఎక్కడో ఉన్న గోకర్ణుడికి తెలిసింది. ఆ సమయంలో ఆయన కాశీలో ఉన్నాడు. పాపం ఆయన రాగద్వేషాలకు అతీతుడైనా ఎంత కాదనుకున్నా తల్లి పాపం ఇక్కడ ఆత్మదేవుడు పోయాడు, తల్లి పోయింది, మధ్యలో సోదరుడు పోయాడని వీళ్ళకి రుణ విముక్తి కలిగించి సద్గతులు ఇవ్వడం కోసమని హుటాహుటిన గయ్య వెళ్ళాడు. గయ్యలో పిండ ప్రదానం చేశాడు. ఒక గయ్యే కదట, కనపడిన తీర్థయాత్ర ప్రదేశాలన్నింటిలోనూ, వైతరిణిలో, ఒరిస్సాలో వైతరిణి ఉంది కదా, ఓడ్జానపీఠం దగ్గర, గిరిజాదేవి దగ్గర, అక్కడ కూడా పిండ ప్రదానం చేశాడు. ఇలా అన్ని చోట్ల పిండ ప్రదానాలు చేసి 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 ఒక్కసారి ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న ఇల్లుని పెద్దలకు హ్యాండ్ ఓవర్ చేసి ఆస్తులన్నీ పెద్దలకు ఇచ్చేసి, అంటే మంచి కార్యక్రమాలకి ధర్మసత్రానికి ఇచ్చేసి, ఆ తర్వాత హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుందాం అనుకుని ఊరు వచ్చాడు. ఆ ఊరు వచ్చి అప్పటికి చీకటి పడిపోవటం వల్ల ఇంటరుగును తుడుచుకుని ఆ ఇంటరుగు మీద పడుకున్నాడు. అప్పటికి ఏడాది అయిపోవటం వల్ల ఇంటి పరిస్థితి ఎలా ఉంది, కొంప కూలిపోతున్నట్టుంది, బూజులు పట్టి పాడు కొంప అయిపోయింది, పాతకాల పిల్లైపోయింది, భూతాల కొంప అయిపోయింది, అరుగంత మట్టితో ఉంది. ఆ మట్టి దులుపుకుని ఈ పై శాలువ వేసు పడుకున్నాడు కాసేపు. పొద్దున్న ఊళ్ళో వాళ్ళతో మీటింగ్ చేసుకుందాం అనుకున్నాడు. ఈలోపు అర్ధరాత్రి వేళ పిశాచం వచ్చింది, ఆ ఇంటి చూరులో చేరింది, అని అరిచింది. ఈయనేం పట్టించుకోలేదు, మహాత్ముడు వేదమంత్రాలు చదువుకున్నాడు. కాసేపు ఆ పిశాచ రూపంలో ఉన్నవాడు దున్నపోతుగా మారాడు, గొర్రెగా మారాడు, అంతలోనే పిశాచంగా మారాడు, మళ్ళీ సింహంగా మారాడు. పెద్ద కోరలున్నటువంటి విచిత్రమైన ఆకారం ధరించి భయపెట్టాడు. ఎంత భయపెట్టినా ఈయనేం పట్టించుకోకుండా, ఎవడెవరా నువ్వు అని ఆ పిశాచాన్ని దగ్గరికి రానిచ్చి తన కమండల జలం మంత్రించి జల్లాడు. అది జల్లగానే ఆ పిశాచం ఏడుస్తోంది, ఇందాకటిదాకా నన్ను భయపెట్టి ఇప్పుడు ఏడుస్తున్నావు, నువ్వెవరవు, కస్త్వం అని అడిగాడు. ఎవడవు నువ్వు అని అడిగితే, సోదర నేను, నన్ను గుర్తుపట్టలేదా, ధుంధుకారిని అన్నట్ట. అయ్యయ్యయ్యో అన్నయ్య నువ్వా, ఇలా అయిపోయేవేమిటి అన్నాడు. ఇలా అవ్వక ఎలా అవుతాను, జీవితంలో నేను చేసిన పాపాలు ఒకటా రెండా, నాన్నని ఏడిపించా, అమ్మని ఏడిపించాను, నీలాంటి ఉత్తముడికి ద్రోహం చేశాను, అమ్మని దుర్మరణం పాలు చేశాను, ఆత్మహత్య చేసుకునేలా చేశాను, వేశ్యలతో మకాం పెట్టాను, తాగాను, తందనాలు ఆడాను, దొంగతనాలు చేశాను, కూనీలు చేశాను, ఒకటి కాదు నా పాపాలు చెప్పలేను బాబు, చిత్రగుప్తుడి చిట్టాకు కూడా పట్టనని పాపాలు చేశాను, ఇవన్నీ చేసిన నన్ను వేశ్యలు దుర్మరణం పాలు చేశారు, భయంకరమైన అపమృత్యువు పొందడం వల్ల నేను ఇప్పుడు పిశాచమై అల్లాడిపోతున్నాను, దయతో నాకు ఈ పిశాచి జన్మ నుంచి విముక్తి కలిగించవా, ఈ జన్మలో నాకు తిండి సహించదు, ఆహారం దొరకదు, నాకు భయపడిన జనాన్ని చంపుకుని మాత్రమే తింటాను, జనాలు రారు, నాకు భయపడడం లేదు, దాంతో ఆహారం లేక ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు, గట్టిగా ప్రయాణంలో ఒక్క గంట ఆలస్యమైతేనే బాబోయ్ అన్నం, బాబోయ్ అన్నం అన్నవాళ్ళు ఒకళ్ళు, మంచినీళ్ళు అన్నవాళ్ళు ఒకళ్ళు, ఇంతకు అందరూ కూడా పడిపోతారే మానవులు, అటువంటిది మేము పిశాచలు రోజుల తరబడి తిండి లేకపోతే ఏమైపోతాం, కాబట్టి నాకు ఈ భూత పిశాచ జన్మ నుంచి విముక్తి కలిగించు అన్నాడు. అప్పుడు ఆయన నవ్వి, నీకోసం గయ్యలో పిండం పెట్టానరా, గయ్యలో సరే అర్థం పెడితే ఎటువంటి వాడైనా బాగుపడతాడు కదా అన్నట్ట. అప్పుడు వాడేమన్నాడు తెలుసా, గయాశ్రాద్ధశతేనాపి ముక్తిర్మే న భవిష్యతి, వంద పర్యాయములు గయ్యలో నా కోసం పిండం పెట్టినా నాకు మోక్షం రాదన్నాడు. ఒకసారి కాదు, గయ్యలో 100 సార్లు వరుసగా రోజు నా కోసం పిండం పెట్టినా నాకు ఈ పిశాచ జన్మ నుంచి విముక్తి రాదనగానే, అయితే నిన్ను బాగు చేయడం ఎవడం వల్ల కాదు, గయ్యలో పిండ ప్రధానం అయ్యాక కూడా నీకు ప్రేతత్వం నుంచి విముక్తి కలగకపోతే ఇక నిన్నెవడు బాగు చేస్తాడన్నాడు ఆయన. అలాంటి అలాగ నువ్వు నా సోదరుడివి, నన్ను బాగు చేసే బాధ్యత నీదన్నట్ట. అయితే ఈ రాత్రికి జాగ్రత్తగా లోపల ఎక్కడో దాక్కో, రేపు పొద్దున పెద్దలను అడుగుతాను అని ఆ రాత్రికి వాడిని సముదాయించి ప్రతిటి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి జరిగిందంతా చెప్పి నా సోదరుడు ప్రేతత్వం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలన్నట్ట. వాళ్ళు ఏదో చెప్పారు, ఇవేవి ఆ ప్రేతత్వం నుంచి నాకు విముక్తి కలిగించవు అంటున్నాడు లోపల నుంచి వాడు. వాడు వెలుతురులోకి రాలేడు, పిశాచాలు ఎప్పుడూ చీకట్లో ఉంటాయి. అందువల్ల వాడు లోపల చీకటి గదిలోంచి, అయ్యల్లారా మీరు చెప్పిన వాటి వల్ల నాకు ముక్తి రాదు బాబోయ్, నాకు ముక్తి ఇచ్చేవి ఇవేవీ కాదు అన్నాడు. చివరికి ఇదంతా ఎందుకని గోకర్ణుడు వెంటనే ఏం చేశాడు, మహాతపస్యాలు కదా, ఆకాశంలో పెడుతున్న సూర్యుడిని ఆపేసి తన యోగశక్తితో ఆయన దగ్గరికే వెళ్ళి, సూర్యభగవానుడా నా సోదరుడి మీద నాకు జాలి, వాడికి పిశాచత్వం తొలగి మోక్షం రావాలంటే ఏం చేయాలన్నట్ట. 7 రోజుల పాటు శ్రద్ధతో భాగవతమును అతనికి వినిపించు, సప్తాహ దీక్షతో భాగవతం వింటే వాడు ప్రేతత్వం నుంచి విముక్తి పొందును అన్నాడు ఆయన. ఇది తప్ప ఈ ప్రపంచంలో పాపాత్ముడిని బాగు చేసే మార్గం మరొకటి లేదు, మొత్తం దేవతలు ఋషులు విష్ణువు బ్రహ్మ అందరూ కలిపి చెప్పిన మాట అని సూర్యుడు చెప్పాడు, ప్రత్యక్ష దేవత సూర్యనారాయణుడు చెప్పాడు. వెంటనే గోకర్ణుడు భూలోకానికి వచ్చాడు. భాగవత సప్తాహ విధానం చాలా గొప్పది, అది ఎలాగో మీకు 30వ తారీఖు నాడు చెప్తాను ఆ విధి విధానాలు. శాస్త్ర ప్రకారంగా ఈయన భాగవతాన్ని పారాయణ చేయటానికి కొంతమందిని పెట్టుకున్నాడు. ఒక్కడే పురాణం చెప్పకుండా ఇంకొకడు అసిస్టెంట్ ఉండాలట, అన్ని కథలు ఒక్కడే చెప్పలేడు కదా ఏకధాటినే, అందుకని ఒక శ్రోతని ఒక వక్తని కూడా పెట్టుకున్నాడు. మన ఇంట్లో పెళ్ళికి ఏం చేస్తాం, ఏమండోయ్ మా అబ్బాయి పెళ్ళి లేక మా అమ్మాయి పెళ్ళి మీరందరూ రావాలను, పూర్వం అయితే చక్క మదర్పిత చందన తాంబూలం చందనం తాంబూలం ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం అది రాసేవారు. ఇప్పుడు అదేం లేదులండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకే కార్డియల్లీ ఇన్వైటెడ్ అని వాట్సాప్లోనే పంపిస్తున్నారు, కానీ పూర్వం శుభలేఖలు ఇచ్చి అందరినీ పిలిచేవారు. మన ఇంటిలో పెళ్లికి శుభలేఖలు ఇచ్చి అందరినీ ఎలా పిలుస్తామో భాగవతం సప్తాహం చేసే ముందు అలా చేయాలట. మీరు కూడా అంతే, ఇక్కడికి వచ్చే ముందు అందరికీ చెప్పాలి మేము భాగవతం వినడానికి పెడుతున్నాం మీరు రండి అని చెప్పాలట. అది శాస్త్రం, ఇందులో ఉంది, ఇందులో లేనిదేది నేను చెప్పను. ఒకసారి చూడండి, అందులో పెళ్లికి ఆహ్వానించినట్టు ఆహ్వానించాలి. అలా గోకర్ణుడు అందరికీ కబురు పెట్టాడు. 1,000 మంది వచ్చేసారు చుట్టుపక్కల వాళ్ళ నుంచి భాగవతం వినడానికి. ఆ రోజుల్లో బాగోవడం కోసం అలా వచ్చేవారు. 7 రోజుల పాటు భాగవతం ప్రజల్ని కూర్చోబెట్టి ఈయన పురాణం చెప్పాలి. ఇప్పుడు ఇంతకీ ప్రజల కోసం కాదు, అసలు చెప్పి వినవలసింది ఎవరు, ప్రొఫెసర్ పిశాచరావు దుందుకారి. ఇప్పుడు ఈ దుందుకారిని పురాణం వినేలా చేయాలంటే ఎలా, మీరంటే కూర్చుని వినగలరండి. పిశాచాలు ఎలా కూర్చుంటే, పిశాచాలు అల్లాడతాయి కదా, వాటికి ఏం రూపం ఉండదు, అవి గాలి. పోయిగా పగటిపూట ఈ వెలుతురులో కూర్చోలేవు, మరేం చేయాలి. దానికి సూర్యుడు ముందే చెప్పాట, నాయన 7 కణుపులున్న వెదురుగడ పట్టుకురా. ఆ వెదురుగడ చూసారుగా, వెదురుగడకి ఇలా కణుపులు ఉంటాయి, ఆ గడ లోపల కణుపులు అదృశ్య రూపంలో వాడిని కూర్చోబెట్టు. వాడు కనుక శ్రద్ధగా పురాణం వింటే మొదటి రోజు ఏ కణుపులో కూర్చున్నాడో ఆ కణుపు పగిలిపోతుంది. కణుపు పగిలిందంటే అర్థం ఏంటన్నమాట, వాడు ఆనందంతో శ్రద్ధతో విన్నాడు, కడుపారా ఆస్వాదించాడన్నమాట పురాణం. అప్పుడు ఆ కణుపు పగులుతుంది. కణుపు పగలలేదంటే శ్రద్ధగా విన్నట్టు కాదు. ఒకరోజు కణుపు పగిలాక 2వ రోజు 2వ కణుపులోకి ఆవాహన చేయవాడిని, ఆ లోపల కూర్చుని వింటాడు. అనగా ఒక కణుపులు ఉన్నటువంటి 7 కణుపులున్న ఒక వెదురుగడ పట్టుకొచ్చి మొదటి రోజు మొదటి కణుపులో పెట్టారు. మొదటి రోజు పురాణం అయింది, తప్పన కణుపు పగిలిందిట. అంటే లోపల వాడు శ్రద్ధగా పురాణం విన్నాడు, అటు ఇటు బయటికి కదలకుండా, గందరగోళం చేయకుండా, లోపలికి రా బయటికి తిరగకుండా, నిద్రపోకుండా చెవులు ఇక్కడే పెట్టి విన్నాడు. 2వ రోజు ఈ కణుపు పగిలిపోయింది కాబట్టి 2వ కణుపులోకి పెట్టారు. 7 రోజులే పురాణం కాబట్టి 7 కణుపులే ఉన్న గడే దేవాలి, మరి 100 కణుపులు ఉపయోగం లేదు. 7 రోజులే వింటాడు వాడు. 7 రోజులు వాడు శ్రద్ధగా పురాణం విన్నాడు. 7 రోజులు 7 కణుపులు పట్టని పగిలేవిటా. 7వ రోజు పురాణం పూర్తయ్యింది, ఆ లోపల ఉన్న పిశాచం బయటకు వచ్చింది. ఇప్పుడు అది పిశాచం కాదు, 4 చేతులు ధరించి శ్రీకృష్ణుడు ఏ రంగులో ఉంటాడో ఆ రంగుతో శంఖ చక్ర గదాపద్మములు ధరించినటువంటి పురుషుడు బయటకు వచ్చాడు. పిశాచం కాస్త విష్ణుస్వరూపమైంది, దానికి సారూప్య ముక్తి అని పేరు. అంటే భగవంతుని ఆకారం వచ్చుట. ఆయన కోసం వైకుంఠం నుంచి ఒక విమానం పట్టుకొచ్చారు పుణ్యశీలుడు సుశీలుడు అనేవాళ్ళు. ఆ విమానంలోకి ఆయన్ని స్వాగతం చెప్పి మరీ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. రండి మాతో పాటు వైకుంఠం వరకు రండి, ఇదంతా మీకే రిజర్వేషన్ చేశామండి, అని ఆ విమానంలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎదురయ్యా. మళ్ళీ ఎకానమీ క్లాస్ కాదు, ఇదంతా మీకేనండి విమానం, కూర్చోండి అనగా ఆయన రెండు చేతులు జోడించి, నాయన గోకర్ణ నీలాంటి ఉత్తమ సోదరుడు ఒకడు ఉండడం వల్ల కదా నేను అదృష్టవంతుడయ్యాను, నన్ను పిశాచాన్ని వెదురు గడలోకి ఆహ్వానం చేసి పురాణం వినిపించి శ్రద్ధగా వినేలా చేసి నీ మధుర కంఠం వల్ల వినాలనే ఆసక్తి కూడా కలిగించి నన్ను వైకుంఠానికి పంపుతున్నావు, నాకు ప్రేతత్వం నుంచి విముక్తి కలిగించావు, చల్లగా ఉండని దీవించాడు. ఆ వైకుంఠ విమానం పైకి లేచిపోతూ ఉంటే ఈ గోకర్ణుడికి మళ్ళీ అనుమానం వచ్చింది, ఏముండో ఈ వైకుంఠ దూతల్లారా ఒక్క రెండు నిమిషాలు ఆగండి నా కోసం అనగానే వాళ్ళు విమానం పైకి లేపుతున్న వాళ్ళు ఆపారు. ఏమిటండి అన్నారు, ఇక్కడ ఇన్ని వేల మంది వింటున్నారు కదండి పురాణం, అందులో కనీసం కూర్చుని వింటున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు, మరి 1000 మంది కోసం విమానాలు 1000 తేకుండా మా వాడు అక్కడి కోసం ఒక్క విమానం అయితే ఇచ్చారు ఏమిటి అంటే మంచి ప్రశ్న వేసావయ్యో అన్నారు వైకుంఠ దూతలు. ఈ వ్యక్తికి నేను తప్పుడు పనులు చేశాను, నేను అల్లాడిపోతున్నాను, ప్రేతత్వం నుంచి విముక్తి పొందాలి అని ఒక భయం ఉంది, భక్తి ఉంది, అందువల్ల శ్రద్ధగా వెదురు కడుపులో కూర్చుని పురాణం విన్నాడు. కానీ మిగతా 1000 మందికి అంత శ్రద్ధ లేదు, నాకేమో అప్స్టేర్లో ఉన్న రూమ్ ఇచ్చారు, నాకేమో ఏసీ రూమ్ ఇవ్వలేదు, ఈ పురాణం వింటున్న సేపు దాని మీదే దృష్టిట. అంటే లౌకిక వ్యవహారంలో ఇవాళ అలా చెబుతున్నాం కానీ ఈ వినేటప్పుడు మనకు కొన్ని కొన్ని ఇలాంటివి పెద్ద గొడవలు ఉంటాయండి, అవి ఒకసారి ఆలోచించండి. వాడంటే కష్టాల్లో ఉన్నాడు కనుక ఈ దరిద్ర జన్మ నుంచి విముక్తి కలగాలని శ్రద్ధతో విన్నాడు, అంత శ్రద్ధ మనకి ఎందుకు ఉంటుంది, ఏదో ఇలాంటి పుణ్యాత్మలకు ఉంటుందిలేండి, మీ గురించి ఏదైనా అంటే ఆ పక్కయారు కళ్ళుబావు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే పురాణం వినేటప్పుడు ఒక్క క్షణము కూడా మనస్సు బయటికి చెదరనివ్వకుండా చేస్తూ అత్యంత శ్రద్ధతో ఆసక్తితో వినాలి, అంత శ్రద్ధతో వింటే దానికి ఫలితం వస్తుంది. కానీ మధ్య మధ్యలో ఎంత కాదనుకున్నా మన మనస్సు అటు చెదిరిపోతూ ఉంటుంది. కొంతమందికి అయితే మళ్ళీ మధ్య మధ్యలో గురువుగారు ఎక్కడ చూస్తారో ఏమిటో మళ్ళీ మన పేరు చెబుతారేమో అనే భయంతో ఇలా చూసి మళ్ళీ ఇలా అనడం, మధ్య మధ్యలో కళ్ళు మూసిలా ఊపుతూ ఉంటే ఆహాహాహా నా పురాణం ఎంతో బాగుంది కాబోలు, తన్మయత్వంతో కళ్ళు ఊపుతున్నారో నేను భ్రమ పొందడం. కాబట్టి కొంత అటు ఇటు చెదురుతూ ఉంటుంది మనస్సు. ఈ మధ్యన ఒక ఆవిడ చెప్పింది, గురువుగారు నన్ను మాత్రం పట్టుకోలేరంది, నేను వెనకే ఉండి వింటున్నాను నాకు తెలియదా, నాకు నేను వింటున్నాననే విషయం ఆవిడికి తెలియదు. నా ఫ్రంట్ సీట్లో కూర్చుంది ఆవిడ, బ్యాక్ సీట్లో నేనున్నాను ఓ విమానంలో అమెరికాలో. ఎవరైనా గురువుగారు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు శ్రద్ధగా వింటున్నారో లేదో గురువుగారికి తెలిసిపోతుంది, కానీ నన్ను మాత్రం గురువుగారు పట్టుకోలేరుగా అంది ఆవిడ, విమానంలో వెనకే ఉన్నానని తెలియదు ఆవిడకి. ఆ పక్క ఆవిడ ఎందుకు పట్టుకోలేరు గురువుగారు అంటే, నేను కళ్ళు తెరిచి నిద్రపోవడానికి అలవాటు పడ్డా, అలా కళ్ళు తెరిచే ఉంటా నిద్రపోతాను. దాంతో ఆయన ఏమనుకుంటాడు, పిచ్చి గురువుగారు కళ్ళు తెరిచే ఉందిగా వింటుంది అనుకుంటాడు, నేను అదో టెక్నిక్ నేర్చా అంది ఆవిడ. లేదా మధ్య మధ్యలో అంటాను, అప్పుడు ఆయన ఓహోహోహో తన్మయత్వంతో విందనుకుంటాడు అని నాకే వినబడేలా అంది ఆవిడ. ఆ తర్వాత ఆవిడ పని అయిపోయింది అనుకోండి ప్రాణంలో. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ ఉంటే శ్రద్ధ లోపం అంటారు దీన్ని, దానివల్ల వీళ్ళకి వైకుంఠము నుంచి విమానములు రాలేదు. ఈతడికి శ్రద్ధ ఉండడం వల్ల విమానం వచ్చింది, ఇప్పుడు అర్థమైందా, వినడములు లోపం వల్ల వైకుంఠము నుంచి విమానము రాదు అనగానే ఓహో అని మళ్ళీ గోకర్ణుడు 2వ సప్తాహం చేశాట. ఈసారి 500 విమానాలు వచ్చాయి, ఇక మిగతా 500 మందిని నేను బాగు చేయలేను అని నేను విమానం ఎక్కువ వెళ్ళిపోయాడు, ఆ మిగతా 500 మంది మిగిలిపోయారు. అందుకని ఏంటి 500 మందిని ఎలా బాగు చేయడం అనుకుంటుంటే అప్పుడు నారద మహర్షి వచ్చి ఆ 500 మందిని బాగు చేయడానికి నువ్వు సుఖస్థలంలో పురాణం చెప్పని నన్ను గెంటాడు. 500 మందికి రిజర్వేషన్ చేస్తే అందులో 150 మందికి దొరికే టిక్కెట్లు మిగతా వాళ్ళంతా ఇంట్లో కూర్చున్నారు, ఈ 150 మందికైనా విమానాలు ఇప్పించవలసిన బాధ్యత నా మీద ఉంది, కొంచెం శ్రద్ధగా వినండి. ఈ 7 రోజులు వింటే ఇప్పుడు వెళ్ళిపోరుసమా, ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు నా వెంట పడతారు, మా వాళ్ళందరినీ వైకుంఠానికి పంపేస్తావా, అలా అయితే నీతో యాత్రకు ఎవరు వస్తారండి. మీరు ఇంటికి వెళ్ళాక వార్ధక్యం వచ్చాక ఆయువు తీరాక మీ గుమ్మం ముందుకి వైకుంఠం నుంచి విమానం వస్తుంది గ్యారంటీ, ఎప్పుడు 7 రోజులు సుఖస్థలంలో శ్రద్ధతో భాగవతం వింటే అప్పుడు హాయిగా వైకుంఠానికి గడతారు. ఇప్పుడు మనం ఆ భాగవతం ఎలా వినాలి ఏమిటి అనేది దీక్షతో ఆ విశేషాలన్నీ 30వ తారీఖు నుంచి తెలుసుకుంటాం.